నలభైవ అధ్యాయం. ఉద్యాపన కథాకథనం. వ్రత సమాప్తి సమయంలో చేయవలసిన విధి సందర్భంలో జరిగిన సంఘటన గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. ఆయన ఈ గ్రంథరూపేణ ప్రాపంచిక పారమార్థికాలను ఉపదేశించి భక్తులను కృతార్థులను చేశారు. తాము చేపట్టిన పనిలోని ఉద్దేశాన్ని సాధించారు. ఆయన చేయి తలమీద పడగానే అది వెంటనే శక్తిపాతం చేసి గురుశిష్యుల్లోని భేదాన్ని నశింపచేసి శిష్యులకి అలభ్యమైన వస్తువుని కూడా లభ్యమయ్యేలా చేస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు అనన్యంగా శరణు వెళితే నేను నీవు అన్న భేదభావాన్ని తొలగించి ఆయన మనని కౌగలించుకుని హృదయానికి హత్తుకుంటారు. సముద్రము, నది పేర్లలో వేరుగా ఉంటాయి, కానీ వర్షం వల్ల ఒకదానితో మరొకటి కలవగానే వాటి దృశ్య స్వరూపం ఒకటిగా అయిపోతుంది. అందులో కొంచెం కూడా భిన్నత్వం మిగలదు. ఆ మనోవృత్తితోనే సద్గురు సాయినాథునికి అనన్యభక్తితో శరణు వెళ్తే ఆయన కూడా భక్తుల ఉత్తమ భక్తిని చూసి తమ గొప్పదనాన్ని వారికి బహుమతిగా ప్రసాదిస్తారు. దీనులపై దయచూపే సాయినాథ, మీకు జయకారాలు. అత్యంతగా సుధామధుర ప్రేమ జలధారలు వర్షించే సాయినాథ, భక్తులను ఉద్ధరించటానికి అఖిల బ్రహ్మాండమంతా వ్యాపించిన మీరు షిరిడీలో వేరుగా కూర్చున్నారు. భూమ్మీద తిరగలిపెట్టి కాలు చాపుక్కూర్చుని తిరగలి పిడిని గట్టిగా కొట్టి ఒకసారి వండటానికి అవసరమైనంత ధాన్యాన్ని ఒక మహాత్ముడు విసిరినప్పుడు నా మనసుకి ఆశ్చర్యం కలిగింది. అదే ఈ గ్రంథ రచనకి కారణమైంది. మనసులో తీవ్రమైన వాంఛ కలిగింది. సాయిబాబా లీలలన్నిటినీ వర్ణిస్తే పాపాలు నశించి భగవంతుడు స్వయంగా ప్రసన్నులవుతారు. ఎందుకంటే భగవంతుడికి తనకన్నా తన భక్తులను ఎవరైనా స్తుతించటం లేదా గుణవర్ణనం చేయటం అంటే ఎంతో ఇష్టం. నా ఈ మాటలకు రుజువు లేదని సజ్జన శ్రోతలకి శంక కలగవచ్చు. అయితే వాళ్ళు భవిష్యోత్తర పురాణం చూడాలి. అందులో స్వయంగా త్రిపురారి, త్రిపురుడు అనే పేరుగల రాక్షసుణ్ణి వధించిన శంకరుడు ఇదే చెప్పాడు. వస్తుతః ఇదంతా సాయి ప్రేరణే, కానీ భక్తుల శ్రేయస్సు కోసం లోకాచారాన్ని పాటించి చూపటానికి ఈ గ్రంథ రచనకు ఆయన సమ్మతించారు. అప్పటినుంచి ప్రతీ నెల సాయిలీలా మాసపత్రికలో సాయి సమర్థుల జీవన వృత్తాంతాన్ని గొప్ప ప్రేమతో శ్రోతలు వింటున్నారు. సాయియే ఈ కథకు అనుమతి ఇచ్చారు. నాకు బుద్ధిని ప్రసాదించింది కూడా ఆయనే. నాలో ప్రేరణను కలిగించింది కూడా ఆయనే. ఆయన తమ కథను తామే చెప్తున్నారు. హేమాడుపంత్ తనకిష్టం వచ్చినట్లు కథను రచిస్తున్నాడన్న సంశయం మనసులో పెట్టుకోకండి. శ్రోతలకి నేను చేసే విన్నపమేమంటే, ఈ చరిత్రలోని గుణదోషాలను నా నెత్తిమీద వెయ్యకండి. ఉత్తమ గుణం ఉంటే అది సాయిది, దోషం కనిపిస్తే అది కూడా ఆయనదే. నేనైతే తాడు ఆధారంతో ఆడే తోలుబొమ్మని. సూత్రధారుడి చేతిలో తోలుబొమ్మల తాళ్లుంటాయి. దాన్నతను చరిత్రను అనుసరించి ఇష్టమొచ్చినట్లు అనేక రకాల రంగురంగుల దృశ్యాలను దర్శింపచేస్తాడు. ఈ ప్రస్తావన ఇక చాలు. శ్రోతల మనస్సు ఎంతో ఉత్సాహంతో నిండిపోయి ఉంది. కథలో ఉన్న కొత్తదనం, విశేషం ఏమిటి అని వారు అడుగుతున్నారు. వారి కోసం గురువుని, ఆయన భక్తుల గొప్పదనాన్ని వర్ణిస్తాను. గడచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలో ఏం గుర్తొస్తే అదే చెప్తానని అన్నాను. ఇదిప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధుర కథను శ్రోతలు జాగ్రత్తగా వినండి. భక్తులు ప్రేమతో భోజనం పెడితే సాయినాథునికి ఎంతో తృప్తి కలిగేది. చిన్నారి పాప మీద తల్లికి ఉప్పొంగే ప్రేమ ఉంటుంది. అలాగే సాయినాథులు తల్లిలా తన భక్తులకు మధురానుభవాన్నిస్తారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ వారి కోసం తాము పరుగులెత్తుతారు. ఆయన చేసిన దానికి రుణాన్నెవరైనా తీర్చుకోగలరా? శారీరకంగా షిరిడీలో వ్యవహరిస్తున్న 3 లోకాల్లోనూ ఆయన పరిభ్రమించేవారు. ఈ విషయంలోని మధురమైన కథను ప్రశాంత చిత్తంతో వినండి. భక్తశ్రేష్ఠుడు బాళాసాహెబ్ దేవికి బాబా చరణాల్లో ప్రగాఢమైన శ్రద్ధ ఉండేది. అతని తల్లి అందరికీ శుభం జరగాలని సతతము వ్రతాలను, స్వయంగా ఏర్పరచుకున్న చిన్నదో పెద్దదో ధార్మిక నియమం చేస్తూ ఉండేది. ఆమె చేత్తో ఎన్నో వ్రతాలు జరిగాయి, కానీ వాటన్నిటినీ యథావిధిగా సంపూర్ణం చేయగల వాటి ఉద్యాపన, వ్రత సమాప్తి వేళ చేయవలసిన విధి లేదా కార్య విషయం మిగిలిపోయింది. వ్రతంలో చెప్పబడిన సంఖ్య పూర్తయిన తరువాత దానికి ఉద్యాపన చేయవలసి ఉంటుంది, లేకపోతే పుణ్యం కలుగదు. ఆ వ్రతాలు కూడా అది లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. దేవ్ తల్లి చేసిన 25-30 వ్రతాలకి చేయవలసిన ఉద్యాపన కోసం 100-200 మంది బ్రాహ్మణులను భోజనం కోసం ఆహ్వానించాడు. ఉద్యాపన చేయవలసిన రోజుని నిర్ణయించాడు. సాయిబాబాని ఆహ్వానిస్తూ బాబాకి బాపుసాహెబ్ జోగు పేర్న ఉత్తరం రాశాడు. చూడండి, మీరు రాకపోతే ఉద్యాపన పూర్తి కాదు, కనుక నా ఈ ప్రార్థనను అంగీకరించి ఈ దీనుణ్ణి ధన్యుణ్ణి చేయండి. నేనేమో ప్రభుత్వ ఉద్యోగిని, కడుపు కోసం ఈ చాకరీ చేస్తున్నాను. అందులోనే నాకు వీలైనంత వరకు పరమార్థాన్ని సాధించుకోవాలని చూస్తాను. ఇది మీకూ తెలుసు, డహాణో నుంచి షిరిడీకి అంత దూరం రాగల శక్తి నాకు లేదు. అయినా మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నాకెంతో ఆశగా ఉంది. ఈ ప్రకారంగా దేవ్ రాసిన ఉత్తరాన్ని బాపుసాహెబ్ జోగ్ పూర్తిగా బాబాకి చదివి వినిపించి ఇలా అన్నాడు. దేవ్ చేయబోయే ఈ కార్యాన్ని మీరు నిర్విఘ్నంగా జరిపించండి. బాబా శుద్ధభావంతో ఉన్న దేవ్ నుంచి వచ్చిన ఈ ఆహ్వానాన్ని విని ఇలా అన్నారు. నన్ను స్మరించేవారిని నేను కూడా సదా స్మరిస్తాను. నాకు బళ్ళు, గుర్రాలు, విమానాలు, రైళ్ళు అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి ఎదుట నేను వెంటనే ప్రకటమవుతాను. ఇంకెవరినైనా తీసుకొని నువ్వు నేను మొత్తం 3 కలిసి వెళదాం అలా అని అతనికి సమాధానం రాయి. ఆ ఉత్తరం వ్రాసిన వాడికి బాళాసాహెబ్ దేవ్కి ఆనందం కలుగుతుంది. బాబా చెప్పినదంతా జోగ్ దేవ్కి తెలియజేశాడు. బాబా ఎన్నడూ అబద్ధం చెప్పరు, కనుక ఆ మాటలకు దేవ్ ఎంతో సంతోషించాడు. బాబా తప్పకుండా వస్తారని దేవ్కి పూర్తిగా నమ్మకం కలిగింది. కానీ అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే ఆ రోజు సువర్ణాక్షరాలతో వ్రాసుకోవలసిన రోజు. షిరిడీ వదిలి బాబా 3 గ్రామాలకి మాత్రం వెళ్లేవారు. అక్కడికి కూడా ఆయన చాలా అరుదుగా కొద్దిసార్లే వెళ్లారు అని కూడా దేవికి నిశ్చయం కలిగింది. ఆయన ఎప్పుడూ షిరిడీలోనే ఉండేవారు. ఎప్పుడో 6 నెలలకోసారి మనసు కనిపించినప్పుడు రెహతాకి వెళ్లేవారు. ఒక్కోసారి రూయి, నీమ్గామ్కి వెళ్లేవారు. ఇవి తప్ప ఆయన ఎప్పుడూ షిరిడీలోనే ఉండేవారు. ఈ 3 గ్రామాలను దాటి ఆయన ఎన్నడూ ఎక్కడికి వెళ్లేవారు కాదు. మరి ఇక్కడ ఇంత దూరం డహాణుకి ఆయన ఎలా వస్తారు? కానీ ఆయన శ్రీవిష్ణు అవతారం, ఇష్టమైతే, మనసు కనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆయన రాకపోకలు లోకరీతి లేదా ఆచారం ప్రకారమే, అంతే. నిజానికి ఆయన లోపల బయట అన్ని చోట్ల పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. ఆయన షిరిడీ నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడ నుంచి షిరిడీకి తిరిగి వెళ్ళటం, ఈ రెండు ఆకాశానికి కూడా తెలియదు. ఆయన పూర్తిగా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా చలన వలనాలు తెలుసుకోవటం కష్టం. స్థావర జంగమ వస్తువులన్నిట్లో ఆయన నిండిపోయి ఉన్నారు. ఆయన రాకపోకలు ఎవరికీ తెలియవు. ఎటు వెళ్లాలనిపిస్తే అక్కడ ఆయన ప్రకటమవుతారు. సరే, ఇంతకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి డహాను రైల్వే స్టేషన్లో తన పని కోసం స్టేషన్ మాస్టర్ దగ్గరకొచ్చాడు. అతను గోశాల ప్రచారకుడు, అలాగే ఓ గోశాల సంస్థకి సేవకుడు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబరచటం కోసం విరాళాలు అడగటానికి వచ్చాడు. స్టేషన్ మాస్టర్ అతనికి ఒక ఉపాయం చెప్పాడు. మీరు గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ మీకు మంచి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ తహసీల్దార్ ఉన్నాడు, అతని ముందు మీ విన్నపాన్ని పెట్టండి. అప్పుడు షావుకార్లు వస్తారు, మీ పనికి సాయం చేస్తారు. ఒక తహసీల్దారుని మీ పక్కన పెట్టుకుంటే వెంటనే ధార్మిక కార్యం కోసం విరాళాలు పోగవుతాయి. మీరు ప్రశాంతంగా అక్కడికి పొండి అని మాస్టర్ చెప్పినప్పుడే బయట గుర్రాల చప్పుడు వినిపించింది. తహసీల్దారు కూడా అక్కడికొచ్చాడు. అతను బండిలోంచి దిగి స్టేషన్ మాస్టర్ని కలవటానికి అతని గదిలోకి వచ్చాడు. అప్పుడు ఆ మాస్టర్ సన్యాసితో ఇలా అన్నాడు, తహసీల్దారు ఇక్కడికే వచ్చాడు, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. మీ అదృష్టం వల్ల అతను మిమ్మల్ని అప్రయత్నంగా కలిశాడు. దానికి సన్యాసి తహసీల్దారుతో తన మనసులోని విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ గది బయటకొచ్చి ఒక పెట్టె మీద కూర్చున్నారు. సన్యాసి ఇలా విన్నపం చేసుకోసాగాడు, ఈ కార్యం గట్టెక్కాలి, గోరక్షణ ధర్మకార్యం మీ చేతకాక నాలాంటి పరాయి వాడి వల్ల అసలు కాస్తైనా అవుతుందా? మీరు తాలూకా అధికారి, నేనేమో భికారిని. గోవులకి ఉపవాసాన్ని దూరం చేయటానికి లోకంలో గడప గడపని తిరుగుతున్నాను. మీరొక్క మాట అన్నారంటే నా పని చటుక్కునైపోతుంది. మీకు గోమాత ఆశీస్సు లభించి మీ కీర్తి నిశ్చయంగా పెరుగుతుంది. సన్యాసి విన్నపాన్ని విని దేవ్ అతనికి ఏం సమాధానమిచ్చాడో వినండి. గ్రామంలోని పెద్ద షావుకారు రావు సాహెబ్ నరోత్తమ సేటు హృదయంలో కష్టాలు పడేవారి పట్ల ఎంతో దయ. అతను ఎంతో కష్టపడి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అతను ఒక పని కోసం విరాళాలు పోగు చేస్తున్నాడు. అందులో మీకోసం విరాళాలు ఇవ్వటం ఎలా కుదురుతుంది? ఈ సమయం మీకు అంత అనుకూలంగా లేదు. మీ పనిని తర్వాత చూద్దాం. 2-3 నెలలు పోయాక మళ్ళీ రండి, అప్పుడు ఏదైనా చేద్దాం. ఈరోజు అంత యోగ్యంగా లేదు. సరే, అప్పుడు ఆ సన్యాసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అది జరిగి 1 నెల అయి ఉంటుందేమో. అప్పుడు మళ్ళీ అతనే ఒక గుర్రబండిలో కూచుని డహాను తిరిగి వచ్చాడు. దేవ్ ఇంటి ఎదురుగా పరాంజపే అనే ఓ ప్లీడర్ ఇల్లుండేది. అక్కడ గుర్రబండి ఆపుకొని దిగుతూ కనిపించాడు ఆ సన్యాసి. దేవ్ మనసుకి సందేహం కలిగి తన కొడుకుతో ఇలా అన్నాడు, ఇది వరకొచ్చిన సన్యాసి ఇతనేనా? విరాళాల కోసం ముందుగానే వచ్చేశాడేమిటి? పూర్తిగా నెలన్నా కాలేదు, అతనెందుకొచ్చాడిప్పుడు? ఇదివరకు చెప్పిన విషయం మర్చిపోయాడా ఏమిటి? దేవ్ సంశయానికి మూల కారణం అదే అయ్యింది. సన్యాసి గుర్రబ్బండిని అక్కడే వదిలేశాడు. కొద్దిసేపు గడిపాక దేవ్ ఇంటికొచ్చి అతనేమన్నాడో చూడండి. అప్పుడు సమయం 10 గంటలు. దేవ్ హడావుడి చూసి అతనిలా అన్నాడు, నాకు డబ్బుకి తొందరలేదు, నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి. అందుకు దేవ్, తప్పక రండి, చాలా సంతోషం, ఈ ఇల్లు మీదే అనుకోండి అన్నాడు. ఇంతలోనే సన్యాసి, నా వెంట 2 పిల్లలున్నారు మరి అన్నాడు. అందుకు దేవ్, మరీ మంచిది అన్నాడు. భోజనానికి ఆలస్యమవుతుందేమోనని దేవ్ సన్యాసినిలా అడిగాడు, మీరెక్కడ బస చేశారు? నేను మీకు కబురెక్కడికి పంపాలి? అందుకు సన్యాసి, అంత అవసరమేముంది, నన్నెప్పుడు రమ్మంటారో చెప్పండి, ఇక్కడ 8 గంటలకుండమంటే అప్పుడొస్తాను అన్నాడు. అప్పుడు దేవ్ ఇలా చెప్పాడు, మంచిది, పిల్లల్ని వెంట పెట్టుకుని 12 గంటలవ్వగానే వచ్చి భోజనం చేయండి. సరే. అప్పుడు ఆ సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలు కొట్టగానే తిరిగి వచ్చేశాడు. 3 భోజనానికి కూర్చున్నారు. కడుపు నిండా తృప్తిగా తిన్నారు. వంటలన్నీ తయారయ్యాక తన సహచరులతో పాటు వచ్చిన సన్యాసిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోపెట్టి యజమాని దేవ్ అతన్ని తృప్తిపరిచాడు. పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని సన్యాసి నిజానికి తనంతట తానే వచ్చాడు. అయినా దేవ్కి ఆ సన్యాసి ఇంతకు ముందు వచ్చి ఉండటం వల్ల ఆ కారణంతో మాయ పూర్తిగా ఆవరించింది. అందువల్ల అతను భోజనానికొచ్చిన ఓ అతిథి అని మాత్రమే మనసులో మోహవృత్తి బలపడటం వల్ల అనిపించింది దేవుకి. ఆ ప్రకారంగా భోజనాలయ్యాయి. భోజనం తరువాత శుద్ధ జలం ఆచమనంతో గ్లాసులోని నీటిని చేతిలోకి తీసుకుని దాన్ని త్రాగి ఉత్తరాపోసన భోజనమైన తరువాత బ్రాహ్మణులు తీసుకునే ఆచమనం చేశారు. సుగంధభరితమైన చల్లని నీటిని త్రాగటము అయ్యింది. ముఖశుద్ధి భోజనమైన తరువాత నోటి ఎంగిలిపోవటం కోసం తినే వక్క మొదలైన పదార్థాలు కూడా అయిపోయింది. శిష్టాచారాన్ననుసరించి దేవ్ ఎదలో పిల్లలు దాటిన సంతోష సౌరభాలతో ఆనందపూర్వకంగా గౌరవ పురస్కరంగా అందరికీ గంధము, పూలు, తాంబూలము, అత్తరు, పన్నీరు ఇచ్చాడు. సరే, వచ్చిన వాళ్లంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తను వెంట పెట్టుకొచ్చిన పిల్లలతో కలిసి తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆహ్వానించకపోయినా సన్యాసి అనుకోనట్లు వచ్చి ఆ రోజు భోజనం చేసినప్పటికీ దేవికి అతను బాబా అని అసలు అనిపించలేదు. అతని మనసులో సంశయం అలాగే ఉండిపోయింది. పిలవా పెట్టకుండా వచ్చిన ఆ ముగ్గురికి భోజనం కూడా వడ్డించినప్పటికీ అలా ప్రత్యక్షంగా జరిగిన దేవికి ఇంకా సందేహమే. అతను జోగ్ని బాబా రాకకి అసలు రుజువేమిటని అడుగుతూ ఉద్యాపన తీరిపోయాక జోగ్కి ఉత్తరం రాశాడు. బాబా అలా ఎలా మోసగించారు? డహాణుకి వస్తానని ఆయన అంత గట్టిగా ఎందుకు చెప్పారు? తాను తప్పక వస్తానన్న బాబా మాట ఎన్నటికీ అబద్ధం కాదు. కానీ అందుకు నాకు ఏ రకమైన రుజువు కనిపించటం లేదే. అసలెందుకిలా జరిగింది? నన్నెందుకిలా నిరాశ పెట్టారు? ఎంతో ఆశగా ఎదురుచూశాను, కానీ వారొచ్చినట్లు ఏ అనుభవమూ కలగలేదు. గుండెల నిండా ప్రేమ నింపుకుని బాబాని ఆహ్వానించాను. అలా శరణు వెళ్ళిన నాతో వస్తానని చెప్పారు. అంతా తలక్రిందులైంది. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. పరతంత్రత వల్ల నేను షిరిడీకి రాలేనని ఈ ఉత్తరం రాశాను. అయినా తాము డహాణుకి వస్తానన్నారని విని నేను అదృష్టవంతుణ్ణని అనుకున్నాను. అది వినగానే ఆయన ఏదో ఒక మిషతో, ఏదో ఒక రూపంతో ఇక్కడకు వస్తారని అనిపించింది. కానీ అలా ఏమీ జరగలేదు. అందుకు నాకెంతో ఆశ్చర్యం కలుగుతోంది. జోగ్ ఈ వృత్తాంతమంతా సాయికి నివేదించాడు. అప్పుడు బాబా ఆశ్చర్యచకితులై, నా ముందు ఉత్తరం తెరిస్తే ఉత్తరం చదవక ముందే మనసులో ఉన్న ఆలోచన ప్రత్యక్షంగా ఎదుట నిలబడుతుంది. నేను తప్పక వస్తానని చెప్పి నా మాటలతో మోసగించానని అతనంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతను నన్ను గుర్తుపట్టలేదని అతనితో చెప్పు. అలాంటప్పుడు నన్ను పిలవటమెందుకు? లౌకిక దృష్ట్యా ఇక్కడి నుంచి నేను కదల్లేదు. కానీ ఉద్యాపన భోజనం తిని వచ్చాను. ఇద్దరితో కలిసి వస్తానని చెప్పాను. అలాగే ఇద్దరిని వెంటబెట్టుకుని మరీ వెళ్ళాను. భోజనానికి ఇంకా సమయం ఉంది కనుక నేను కణ్ణి సావకాశంగా ముందే వచ్చాను. నీవు నా సన్యాస వేషాన్ని గుర్తుపట్టలేకపోయావు. ఈ రకంగా మొదట నేనొచ్చాను. అనుకోకుండా వచ్చిన నన్ను చూసి నేను డబ్బడగటానికొచ్చానని నీ మనసుకి భయం కలగలేదు? నీ సంశయాన్ని నేను పోగొట్టలేదు? ఇద్దరిని తీసుకుని కేవలం భోజనం కోసమే వచ్చానని చెప్పి భోజన సమయానికి ఇద్దరితో పాటు వచ్చి తినలేదు? చూడు, నేనిచ్చిన మాట కోసం నేను ప్రాణాన్నైనా ఇస్తాను. కానీ నా నోటిలోని మాటలు ఎప్పటికీ అబద్ధం కావని అతనితో చెప్పు అని సాయినాథులు అనగానే జోగుకి పట్టరానంత ఆనందం కలిగింది. బాబా ఇచ్చిన మాట ఎన్నటికీ అబద్ధం కాదన్న విషయం అందరికీ అనుభవమే. తరువాత జోగ్ సవిస్తరంగా ఓ లేఖ వ్రాసి ఎంతో ఆనందంతో ఈ విషయాన్ని దేవ్కి తెలియజెప్పాడు. దేవ్ ఆ ఉత్తరం చదవగానే అతని కనుపాపల మాటు నుంచి ఉబికిన అశ్రువులు, చెక్కిళ్లను తడిపాయి. సాయిబాబాని నేను అనవసరంగా దూషించాను, నిజంగా సిగ్గుచేటు అని మనసులో అతనెంతో పశ్చాత్తాపపడ్డాడు. బాబా మహిమ నిజంగా గొప్పది. నాకన్నీ తెలుసన్న నా అహంకారం వ్యర్థం. కానీ సన్యాసే బాబా అయి ఉండొచ్చన్న ఆలోచన నాకెందుకు రాలేదో నాకర్థం కావటమే లేదు. అసలు బాబాకి షిరిడీకి ఆహ్వానం పంపటానికి ముందే ఆ సన్యాసి ఇక్కడికొచ్చాడు. అది కూడా అతని పనిమీదే. అతను నన్ను కలవటంలో ఉద్దేశం విరాళాలు పోగు చేయటం కోసమే. అతనికి కొంత వ్యవధి ఇచ్చి 2-3 నెలల తర్వాత తిరిగి రమ్మని చెప్పాను. ఆ సన్యాసే మళ్లీ వచ్చి భోజనం పెట్టమంటే అతను బాబానే అయి ఉంటాడని నా మనసుకి ఎలా తెలుస్తుంది? కానీ బాబా ఓ మాట మాత్రం అన్నారు, భోజనం కోసం వచ్చేటప్పుడు తమతో పాటు మరి ఇద్దరు వస్తారని. అది నాకు గుర్తే లేదు. బాబాని ఆహ్వానించిన తరువాత ఒకవేళ ఆ సన్యాసిని మొదటిసారి కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కోసమే అయి ఉంటే అప్పుడు నా దృష్టి తికమకపడేది. కానీ అతను అంతకుముందు గోరక్షణ నిమిత్తం గోపోషణ కోసం డబ్బు పోగు చేయటానికి వచ్చాడు. సాయిబాబాని ఉద్యాపనకి ఆహ్వానించింది ఆ తరువాతే కనుక అలా మాయలో పడిపోయాను. దానివల్లే ఇదంతా జరిగింది. ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసిన తరువాత కూడా ఆ సన్యాసి నాకు భోజనానికి వచ్చినవాడిలాగే కనిపించాడు. ఇదివరకు పరిచయం లేని వాళ్ళెవరైనా ఇద్దరితో కలిసి భోజన సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఉంటే ఖచ్చితంగా అది సాయే అనిపించేది నాకు. కానీ ఈ మహాత్మ్యం పద్ధతి ఇలాగే ఉంటుంది. వాళ్ల చేతలు ఆశ్చర్యకారకం. వాళ్ళు అసంభవం అయిన లీలలను చేస్తారు. భక్తుల ఇళ్లల్లో జరగబోయే కార్యాలకు కావలసిన ఏర్పాట్లను వాళ్ళు స్వయంగా మొదలే చేసి పెడతారు. అనన్యంగా వాళ్ల చరణాల్లో ఆసక్తులైతే భక్తుల కార్యసిద్ధి అలాగే హఠాత్తుగా అయిపోతుంది. మహాత్ముల పనులు మన ఊహకి అందవు. చింతామణి కోరిన కోరిక మాత్రమే తీరుస్తుంది. కల్పతరువు మనసులో అనుకున్న వస్తువులను ఇస్తుంది. కామధేనువు కోరిన పదార్థాలను మాత్రమే ఉత్పన్నం చేయగలదు. కానీ గురుజనని ఎప్పుడూ మనకి ఊహకి అందని విషయాలను కూడా లభింపచేస్తుంది. సరే, ఇక్కడ బాబాని ఆహ్వానించారు. ఆయన సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. అయితే ఆయన లీలా చమత్కారాలకు అంతులేదు. అప్పుడప్పుడు ఆయన పిలవకుండానే వస్తారు. కొన్నిసార్లు ఛాయాచిత్రాల రూపంతో, కొన్నిసార్లు మట్టి బొమ్మ రూపంలో తమంత తాము ప్రకటమవుతారు. అలా ఆయన కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. సాయిబాబా లీలల మహిమ తెలుస్తుంది. నా ఈ కథ ఇంతకుముందు ఎన్నడూ జరగనిది. ఎంతో విలక్షణమైనది. దీన్ని కథ అనుకోండి, లేదా కాల్పనిక గోష్ఠి అనుకోండి. ఎవరేమనుకున్నా శ్రోతలు మాత్రం దీన్ని శ్రద్ధగా వినటానికి తయారు కావాలి. సోమరితనాన్ని, నిద్రని, అలసటని తీసేసి సావధానులై ఈ కథను వినటం అనే దానాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. జీవితాన్ని వివర్ణం చేసే మనసులోని శోకాన్ని, చింతని ఒక్క క్షణంపాటు తీసి పక్కకి పెట్టి స్వస్థచిత్తంతో ఈ కథను వింటే ప్రయోజనకరంగా ఉంటుంది. మననము, నిరంతర చింతన జరిగి ఆ తరువాత ప్రత్యక్ష అనుభవం ప్రాప్తిస్తుంది. కానీ వీటన్నిటికీ ఆధారం కథను వినటమే. వీటన్నిటి సారము అదే. ఆ యోగం వల్ల అగ్నికెరటాల్లా ఎగసిపడే సుఖదుఃఖాలతోనూ, ఉద్యోగంతోనూ, చింతలతోనూ నుండిపోయిన సంసారాన్ని ఖచ్చితంగా దాటిపోగలుగుతాం. క్రీస్తుశకము 1917 ఫాల్గుణమాసం పూర్ణిమ రోజున పక్కమీద పడుకొని నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున నాకొక కల వచ్చింది. సాయి చేసిన పని చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకాయన దర్శనమిచ్చి నిద్రలేపి ఇలా అన్నారు, ఈరోజు నేను భోజనానికి వస్తాను. కలలో లేవటం కూడా పూర్తిగా కలే. ఎందుకంటే నిద్రలేచాక నేను గుర్తు తెచ్చుకోసాగాను. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సాయి లేరు, ఇంకా వేరెవరూ కూడా లేరు. క్షణం ముందు అది స్వప్నం, మేల్కొన్న తర్వాత అసలేమీ లేదు. మనసులో ఈ నిశ్చయం కలిగాక స్వప్నావస్థ గుర్తురాసాగింది. నాకు కించిత్తు కూడా విస్మరణ లేకుండా అందులోని ప్రతి అక్షరము గుర్తొచ్చింది. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్నా, చిన్మయ్య జ్యోత్స్నలు వెదజల్లే సాయిబాబా పలికిన మాటలు స్పష్టంగా విని నా మనసు నిండా ఆనంద మందారాలు వెల్లివిరిశాయి. ఈ విషయాన్ని నా భార్యకి చెప్పాను. ధ్యానంలోనూ మనసులోనూ సాయి చింతన మాత్రం నిరంతరం చేయటం నాకలవాటు. సాయిబాబాతో 7 సంవత్సరాల సుదీర్ఘ సహవాసం ఉన్నప్పటికీ ఆయన భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశగాని ఆలోచనగాని కలగలేదు. సరే, నా భార్యకి నేనిలా చెప్పి ఉంచాను. ఈరోజు హోళీ పండుగ, పావుసేరు బియ్యం ఎక్కువ వండటాన్ని మర్చిపోకు. ఆమెకు అలా చెప్పాక ఆమె ఎందుకని అడిగింది. నేనిలా అన్నాను, ఈరోజు పండక్కి ఓ అతిథి భోజనానికి వస్తున్నారు. అందుకామె, ఎవరొస్తున్నారు చెప్పండి అంది. అది తెలుసుకోవాలని ఆమెకెంతో ఉత్సాహం కలిగింది. కానీ నిజమైన కారణం నేను చెప్తే అది పరిహాసానికి నిమిత్తం అవుతుందని నాకు బాగా తెలుసు. అయినా నిజాన్ని దాచకూడదని శ్రద్ధగా జరిగినదంతా పూసగుచ్చినట్లు ఆమెకు నేను వర్ణించి చెప్పి ఇలా అన్నాను. ఇది శ్రద్ధను బట్టి ఉంటుంది. మన మనసుకి ఎంత తెలుసో అంతగా ఆ విషయం మనకి నిజమనో అబద్ధమనో అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఇది మనసు మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఆమెకు విశ్వాసం కలిగించటానికి నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె మనసుకది పట్టుకోలేదు. ఆమె ఇలా అంది, షిరిడీ నుంచి బాబా ఇంత దూరం మన దగ్గరికి ఎలా వస్తారు? మన భోజనమనగా ఎంత? మన హోలీ పండగ అనగా ఎంత? షిరిడీలోని రుచికరమైన పదార్థాలను వదిలి ఇక్కడి నికృష్ట అన్నాన్ని ఆయన తింటారా? ఆమె మాటలు విని నేనన్నాను, పావుసేరు బియ్యం ఎక్కువ వండటంలో కష్టమేముంది? పావుసేరు బియ్యం వండితే నీకేమన్నా నష్టమా? అతిథిగా ప్రత్యక్షంగా సాయే వస్తారని నీతో నేను కూడా అనటం లేదు. కానీ ఎవరో ఒకరు వస్తారని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. మరి నీ మనసులో ఎలా అన్నా అనుకో, నేను మాత్రం వారిని సాయి అనే అనుకుంటాను. అంతెందుకు? నేను వారిని మరెవరో కాదు, ప్రత్యక్షంగా సాయి అనే అనుకుంటాను. నా స్వప్నం తప్పక నిజమవుతుంది. సరే, మేమలా మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు మధ్యాహ్న సమయంలో యథావిధిగా హోలీ పూజ పూర్తయ్యాక భోజనానికి పళ్ళాలు పెట్టారు. పిల్లలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ఆప్తులు, మిత్రులు మొదలైన వాళ్ల కోసం పీటలు వేసి అందమైన రంగురంగుల ముగ్గులు పెట్టారు. అందులో మధ్యభాగంలో ఒక పీట వేసి మిగిలిన వాటిలాగే సాయిబాబా కోసం ఓ పళ్ళెంలో వడ్డించారు. పళ్ళెం చుట్టూరా రంగురంగుల ముగ్గులు వేశారు. ప్రతి ఒక్క భోక్తకి చెంబు, పంచపాత్ర, ఉద్ధరిణ పెట్టారు. అందరికీ ఒకేలా పెట్టారు. అప్పడాలు, ఒడియాలు, వడపప్పు, నోరూరించే ఊరగాయలు, పెరుగు పచ్చడి వడ్డించారు. అనేక రకాల కూరలు, పాయసం వడ్డించారు. వడ్డించటం పూర్తయింది. సమయం 12 అవటం చూసి భోజనం చేసేవారు మడి కట్టుకుని ధార్మిక కార్యాలు లేదా భోజన సమయంలో శుద్ధతని పాటించటానికని వేరుగా పెట్టబడిన పట్టువస్త్రం కట్టుకుని ఒక్కొక్కరు పీటల మీద కూర్చున్నారు. అయినా కూడా బయట నుంచి ఎవరూ రాలేదు. పళ్ళాల ముందు అందరూ వచ్చి కూర్చున్నారు. అన్నం, రొట్టెలు, పప్పు వడ్డించారు. మధ్యభాగంలో ఖాళీగా ఉన్న పళ్ళెం తప్ప అక్కడ ఏ లోటు లేదు. ఎవరో అతిథి వస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఎంతసేపని ఎదురుచూస్తాం అని చివరికి నా మనసుకి సందేహం వచ్చి తలుపు గడియవేశాను. వెంటనే అన్నశుద్ధి. భోజన ప్రారంభంలో అన్నశుద్ధి అని అన్నం, పప్పు మీద ఓ చెంచాడు నెయ్యి వడ్డిస్తారు. చేశారు. నైవేద్యం పెట్టి వైశ్వదేవంలోని ప్రతిరోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతి ఇచ్చే విధి, అనేక రకాల అన్నార్పణ సమయం వచ్చింది. ఇప్పుడు ఓం ప్రాణాయస్వాహ, ఓం అపానాయస్వాహ అని పంచప్రాణాలను ఆహుతి ఇస్తున్నప్పుడు మెట్ల మీద చప్పుడైంది. ఎవరో, రావు సాహెబ్ ఎక్కడున్నాడు అని అడిగారు. భోజనం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు స్వస్థంగా కూచుండిపోయారు. దాన్ని ఆపేశారు. నేను అలాగే తలుపు దగ్గరికెళ్ళాను. ఎవరో వచ్చారని నెమ్మదిగా తలుపు గడియ తీశాను. అప్పుడు మెట్ల మీద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అందులో ఒకరు అలీ అహమ్మదు, రెండవ వ్యక్తి సంత్ మౌలానా శిష్యుడు ఇస్ము ముజావర్. ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. పళ్ళెల్లో అన్నీ వడ్డించి భోజనం చేయటానికి అందరూ సిద్ధంగా ఉండటం చూసి అలీ ఇలా విన్నపం చేశాడు, ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. మా గురించి మీరు భోజనం ముందు నుంచి లేచినట్టున్నారు. భోజనానికి కూర్చున్న వారంతా తినటం ఆపేసి మీకోసం ఎదురుచూస్తున్నారు. మీరు మీ వస్తువుని తీసుకోండి. తీరిక దొరికినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ విషయం గురించి ఆశ్చర్యకరమైన ఓ అద్భుతాన్ని ఉన్నదున్నట్లు మీకు వివరిస్తాను అని చంకలోంచి ఓ పొట్లం తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి అలీ దాన్ని విప్పాడు. దాన్ని చుట్టి ఉన్న వార్తాపత్రికను విప్పగానే వెంటనే సాయి బొమ్మ అందులో కనిపించింది. అతనిలా అన్నాడు, ఈ వస్తువుని మీరు ఉంచండి, నా విన్నపాన్ని మన్నించండి. సాయిమూర్తిని చూడగానే నా శరీరం గగురు పొడిచింది. అందులోని బాబా చరణాలపై నేను తలను పెట్టాను. ప్రేమానందాతిరేకంతో నా కంఠం పూడుకుపోయింది. నాకెంతో చమత్కారం అనిపించింది. అనురాగ ఇంద్రజాలాన్ని మనస్సుపై ప్రసరింపచేసే సాయి చేసిన ఈ లీల ఎంత అద్భుతం. అలా ఈ లీలను చూపి ఆయన నన్ను పవిత్రం చేశారు. నా మనసులో గొప్ప జిజ్ఞాస ఉత్పన్నమైంది. అలీ ఈ మూర్తిని ఎక్కడ్నుంచి తీసుకొచ్చాడు? అలీ ఇలా చెప్పాడు, ఒక దుకాణంలోంచి కొని అతను దీన్ని తీసుకొచ్చాట. తరువాత వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా నిలబడకుండా ఇలా అన్నారు, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం, మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. ఈ విషయానికి కారణం ఇప్పుడు చెప్తే భోజనానికి అంతరాయం కలుగుతుంది, కనుక నేను అదంతా సావకాశంగా తర్వాత చెప్తాను. అతని మాటలు నాకు కూడా యోగ్యంగా అనిపించాయి. బొమ్మ వచ్చిందన్న హర్షంతోనే ఉండిపోయాను. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి నేనిలా అన్నాను, మంచిది, మీరిక వెళ్ళిరండి. మేము కూడా ఈ బొమ్మ ఇక్కడకు ఇప్పుడే రావటానికి కారణాన్ని తరువాత చెప్తాం. సరే, తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇదివరకు సాయి కోసం నిర్దేశింపబడిన మధ్యభాగంలో పెట్టబడిన పీట మీద ఆ బొమ్మను పెట్టాను. అందరూ ఎంతో సంతోషించారు. హృదయ వీణాతంత్రుల్ని మీటి సంతోష సంగీతాన్ని వెలువరించే సాయిబాబా లీల తర్కానికి అందనిది. ఆయనే ఈ బొమ్మని నిమిత్తంగా చేసుకుని వచ్చి కలలో తాము ఇచ్చిన మాటను నిజం చేశారు. ఒకవేళ వస్తే ఎవరో అతిథి వచ్చి పంక్తిలో భోజనం చేయటానికి కూర్చుంటారు అన్నదే ఇంట్లో వాళ్ళనుకున్న మాట. వాళ్ళు ఈ బొమ్మ రావటం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. బొమ్మలోని బాబా చిన్మయకాంతుల అందమైన రూపాన్ని చూసి అందరికీ ఎంతో ఆనందం కలిగింది. కోరకుండానే ఇదంతా ఎలా జరిగిందని అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు. సరే, ఈ ప్రకారంగా బొమ్మను పీటపై పెట్టాక విధిపూర్వకంగా అర్ఘ్యపాద్యాది పూజ చేసి భక్తి ప్రేమలతో నైవేద్యం సమర్పించి అప్పుడు అందరూ భోజనం చేయటం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ రోజున ఈ మూర్తికి అష్టోపచార పూజలను నియమంగా చేస్తూనే ఉన్నాం. అలాగే పూజగదిలోని పూజలోని ఇతర దేవతలతో పాటు దీన్ని కూడా ప్రతిరోజు పూజిస్తుంటాం. అలా అపూర్వ లీలలను సాయిబాబా తమ భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తరువాత వీళ్ళిద్దరినీ ఈరోజు కలుద్దాం, రేపు కలుద్దాం అనుకుంటూ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి అదృష్టవశాత్తు ఈ సంవత్సరం నేను రోడ్డు మీద అలా నడుస్తూ పోతున్నప్పుడు అలీ మహమ్మద్ కలిశాడు. కలవగానే బొమ్మ గురించి అడగాలని నాకు కుతూహలం కలిగింది. ఇలా అన్నాను, ఇన్ని సంవత్సరాలు నువ్వేమీ మాట్లాడలేదేమిటి? ఇదివరకులాగానే ఇప్పుడు కూడా అనుకోకుండా కలిశాం. సహజంగా కాలం కలిసొచ్చింది. ఈ బొమ్మ గురించి పూర్తిగా నాకు చెప్పు. మీరు కూడా శ్రీ సాయి భక్తులు, ఇది నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజే సరాసరి మా ఇంటికే రావాలని మీకెందుకనిపించింది? దానికి అలీ అహ్మద్ ఇలా అన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా మీకు చెప్తాను, వినండి. సాయిలీల ఎంత అపూర్వము, ఆశ్చర్యకారకమో చూడండి. ఈ లీలకు అర్థమేమిటో, బాబా చేసిన ఈ పనికి కారణమేమిటో, భక్తి మర్మమేమిటో సాయిబాబాకే తెలియాలి. మనం ఎంతో శ్రేయస్కరమైన ఈ లీలను చెవులతో వినాలి, నోటితో చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు తరువాతి భాగాన్ని రాబోయే అధ్యాయంలో సవిస్తరంగా వివరించి చెప్తాను. శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయి చరిత్ర ఖచ్చితంగా ఫలదాయకమైనది. ఎవర్నీ ద్వేషించని సాయి సదా ఆనందంతో పరిపూర్ణులై ఉంటారు. వారిని సదా అఖండంగా భజిస్తే మనకు సుఖము, సంతృప్తి కలుగుతాయి. మనసు వాసనారహితమవుతుంది. చాతకపక్షి తనకోసం మేఘాలను ప్రార్థిస్తుంది, కానీ మేఘం సకల సృష్టికి ఉండే దాహాన్ని తీరుస్తుంది. బాలాసాహెబ్ దేవ్ బాబాని ఆహ్వానించినట్లు బాబా కూడా భక్తులను పిలుస్తారు. భక్తుల పంక్తిలో శ్రోతలు కూడా కూర్చుంటారు. ఉద్యాపన కథను విని సాయి సాన్నిధ్యంలోని ఆనందాన్ని భుజించి తృప్తితో త్రేణుస్తారు. సాయిబాబా పిలవకుండానే ఎలా వస్తారో, మట్టి మూర్తి రూపంలో ఎలా ప్రకటమవుతారో, తమ దాసులను తమకు ఎలా కృతజ్ఞులుగా చేసుకుంటారో, అడుగడుగునా ఎలా మేల్కొల్పుతారో, దీన్నంతా భక్తులు అనుభవిస్తారు. హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. రాబోయే కథలో ఇదే చెప్పబడుతుంది. సాయి తమకు తాము యథేచ్ఛగా నిరూపించి ఈ వృత్తాంతాన్ని పూర్తి చేస్తారు. శరణన్న వారిని కరుణిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు కనుక హేమాడ్ పంత్ సాయి పాదాలను కౌగలించుకుంటాడు. సాయి కూడా అతన్ని తిప్పిపంపరు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని ఉద్యాపన కథా కథనమనే పేరుగల 40వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.